ಸ್ತ್ರೀಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಾಂದಸ್ರುತಿಧರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮದರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ ನಮಃ ಶಿವಾಯೈ ಚ ನಮಃ ಶಿವಾಯ. వేదం ఒక గొప్ప అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం. అది ఎవరి చేత రచింపబడలేదు. అందుకే వేదాహ అపౌరుషేయా, ఒక పురుషుడి చేత ఒక వ్యక్తి చేత రాయబడినది గనక వేదములకు ఏమని పేరు? అపౌరుషేయము. ఎవరు కూర్చుని రాసినవి కావు, వాటికి స్వయం వ్యక్తములు, తమయంత తాము పుట్టినవని పేరు. అందులో ఏం చెప్పారు? మానవులకి ఎప్పుడైనా ఏదైనా దోషం వస్తే ఆ దోషం ఔషధముల వల్ల, మంత్రప్రభావము వల్ల, గురుశక్తి వల్ల తొలగిపోతాయని చెప్పారు. ఇదంతా వేదం యొక్క నిర్ణయం. కొంతమంది తెలుసో తెలియకో కొన్ని మహాపాపాలు చేసి నీచ జన్మలెత్తినా, లేక మరణించాక జన్మే పోయి పిశాచములుగా మారిపోయినా, అటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమే వేదములు అపూర్వమైన మంత్రశాస్త్రాన్ని మనకు అందించాయి. అందుకే పూర్వం ఎవరైనా చచ్చిపోయినా వాళ్ళకి సద్గతులు కలగడం కోసం వేదమంత్రాలతో జపం చేస్తారు. జపం చేశాక ఏం చేస్తారనమాట? చేతిలోకి నీళ్లు తీసుకుని ధారపోస్తారు. దాన్ని తర్పణం అంటారు. ఇది ఎక్కడుంది అని ఎవడన్నా అడిగితే అంత పిచ్చాడు లేడుగా. ఎందుకని ఇది వేదం. అది వేదం ఎక్కడుండేటువంటి వేదములు పరంపరగా వేద పండితుల దగ్గర చదువుకోవాలి, స్వరబద్ధంగా చదువుకోవాలి. ఉదాహరణకు ఒక ఆయనకి ఏలినాటి శనిదోషం ఉంది. ఇప్పుడు ఈ శనిదోషం పోవడానికి ఏం చేయాలి? దానికి వేదం ఒక మార్గం చెప్పింది, ఋత్విగ్వరణము చేయము. అనగా ఎవరైనా బాగా ఆరితేరినటువంటి జపము చేయటంలో మంత్రశాస్త్రములో ఆరితేరిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మిమ్మల్ని ఋత్విక్కుగా, నా బదులుగా జపము చేసేవానిగా వరణము స్వీకరిస్తున్నాను, ఋత్విగ్వరణం అంటే ఋత్విక్కుగా స్వీకరిస్తున్నాను అని ఆయన చేతిలో తాంబూలం పెడతారు. ఆయన సంకల్పం చెప్పించి నేను నీ బదులు జపం చేస్తున్నాను అంటారు. మనందరం ఎవరికి వాళ్ళని జపాలు చేసుకోలేం కదా. అందుకని ఏం చేస్తాం మన బదులుగా అనమాట, పవర్ ఆఫ్ అటార్నీ అందిస్తున్నాం. రిజిస్ట్రేషన్లో ఎలా అయితే పవర్ ఆఫ్ అటార్నీ అని ఒకటి ఉంటుందో, అలాగే జపతపం చేయడానికి కూడా వాళ్ళకి మనం అధికారం ఇస్తున్నాం. దానికి వాళ్ళు ఏం డబ్బులు ఇంత అడగకూడదు, వాళ్ళు అడగరు. వీళ్ళు మాత్రం లోభించకుండా శక్తిని బట్టి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట, ఈ శనిదోషం పోవడానికి జపం చేసి దానికి ఎన్ని నియమాలు ఉన్నాయి, ఏ ఇంట్లో శివుడు ఉన్న ఈ శని ఉన్నాడో దానికి తగిన జపం చేసి ఆకర్ణం చేస్తారు. ఫలానా గోత్రం వాడిని ఉద్దేశించి ఈ జపం ధారపోస్తానని పళ్ళెలో విడిచిపెడతారు. ఇవి పురాణాల్లో ఉండవండి. పురాణములు వేరు, పురాణములు వ్యాసుని చేత రచింపబడ్డాయి, వేదములు ఎవరి చేత రచింపబడ్డాయి. ఈ పూట నేను ముందుగా భాగవతంలో పారాయణం కూడా జరుగుతుంది కాబట్టి కాశీక్షేత్రంలో రామాయణం భాగవతం వీటిని ప్రవచనంగా పూర్వం చెప్పేవారు. అందుకే ఎప్పటికి కూడా చూసారు హిందీ వాళ్ళు అయితే రామాయణ సప్తాహాలు, నవాహాలు, భాగవత సప్తాహాలు, నవాహాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒక్క భాగవత మహిమ మాత్రం ఈ పూట చెప్పుకుందాం మనం, తర్వాత మిగతా కాశీఖండ మహిమ చెప్పుకుందాం. అత్యంత ప్రాచీన కాలంలో తుంగభద్రా నదీ తీరంలో ఆత్మదేవుడు అని ఒక విప్రుడు ఉన్నాడు. ఈ కథ ఎందులో ఉంటుందని చెప్పాను, భాగవత మహిమ. ఈ భాగవత మహిమ ఎందులో ఉంటుంది? స్కాంద పురాణంలో ఉంటుంది. ఆ స్కాంద పురాణంలోని భాగవత మహిమను ఏం చేస్తారు? భాగవతం ప్రథమ భాగంలో మొదటి ఐదు దాంట్లో నాలుగో అధ్యాయంలో, ఐదు అధ్యాయాలు భాగవత మహిమే, ఇప్పుడు నేను చెప్పేది నాలుగో అధ్యాయంలో గోకర్ణోపాఖ్యానం. తుంగభద్ర నదీ తీరంలో ఆత్మదేవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ధుంధులి అని ఒక భార్య ఉన్నది. ఈ ఇద్దరికీ బోలెడంత ఆస్తుంది. ఆ రోజుల్లో మానవ మాతృడికి లేని ఆస్తి వాళ్ళకున్నది. సుక్షేత్రాలు దాదాపు 5-6 వేల ఎకరాల పొలాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, నదీ తీరంలో ఉన్న పొలాలు అవి బంగారపు పంటలు పండుతాయి. అటువంటి పొలములు ఉన్నాయి. ఒక లంకానగరం ఎంత ఉందో అంత పెద్ద ఇల్లు ఉంది. అంటే ఇంట్లో ప్రవేశించేవాడు బయటికి రావాలంటే అసలు ఏ మూలకి ఎక్కడికి పెడుతున్నావో తెలియదు అన్నాడు. అదో వయసవలో ఉంటుంది, అంత పెద్ద ఇల్లు ఉంది. ఇంటి చుట్టూ కోటగోడలాగా ఒక పెద్ద ప్రాకారం ఉన్నది. ఇది కాక ఆయన ఇంట్లో ఉన్న బంగారం ఇక లెక్కలేదు. ఆయన ఉత్తముడు కూడా. భార్యకి మాత్రం కొంచెం పిచ్చి ఉన్నది. పిల్లలు పుడితే అందం తగ్గిపోతుందని ఎవడో చెప్పాట. పిల్లలు పుట్టాక ఒకవేళ తేడా వస్తే చచ్చిపోతామని చెప్పారట. ఈ పిచ్చి మాత్రం కంగారులో ఆవిడ పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండని ఆవిడ అనుకోలేదు. ఈయనకి విద్య ఉన్నది, పొలములు ఉన్నాయి, స్థలములు ఉన్నాయి, గృహం ఉన్నది, సంపద ఉన్నది. అన్నిటికి మించి సంధ్యావందనం వేదమంత్ర పారాయణ చేసేవాడు. భార్య కూడా సుందరియే. ఏం లాభం? పెళ్ళి 16 ఏళ్ళైనా ఒక్క పిల్లాడు కూడా పుట్టలేదు. సంతానం లేకుండా పోయింది. ఎన్నుంటే ఏం లాభం? పిల్లలు లేకపోతే నా తర్వాత, నేను చచ్చిపోయిన తర్వాత ఊర్ధ్వలోకాలకి పంపడానికి ఔర్ధ్వక్రియలు చేసేవాడు లేకుండా పోయాడు. తర్పణాలు ఇచ్చేవాడు లేడు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ అని ఒక వేదవాక్కు ఉంది. పుత్రుడు లేనివాడికి స్వర్గము లేదు, గతులు లేవు అని శాస్త్రం చెబుతున్నది. నాకు కొడుకులు లేరు కాబట్టి నాకు స్వర్గం ఉండదేమో, నేను నశించిపోతానేమో అని పాపం ఆయనకి భయం కలిగింది. దానికోసం ఈ పిల్లలు పుట్టడం కోసం చెయ్యని పనంటూ లేదు. అర్చనలు చేశాడు, గుడులకు వెళ్ళాడు, దండం పెట్టాడు, ప్రదక్షిణలు చేశాడు, ప్రసాదాలు స్వీకరించాడు, జపం చేశాడు, హోమాలు చేశాడు. ఎన్ని చేసినా కాలం కలిసి రాకపోతే అవేవి ఫలించకుండా పోయాయి. ఇలా ఉండగా ఈ తుంగభద్రా నదీ తీరంలో ఉన్న అరణ్యంలో, వీళ్ళ గ్రామానికి కేవలం 2 మైళ్ళ దూరంలో ఉన్న అరణ్యంలో ఒక సాధువు అడుగుపెట్టాడు. మహాసిద్ధ పురుషుడు ఆయన. ఆయనకి గ్రామాల్లోకి అడుగు పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే మనుషుల దగ్గరికి అడుగు పెడితే మనుషులు ఏం చేస్తారో తెలియదు కదా. వీళ్ళల్లో రకరకాల సంస్కారాల వాళ్ళు ఉంటారు. మామూలు మనుషులతో, అందులో కుసంస్కారం కలిగిన వాళ్ళతో స్నేహం చేస్తే నా తపస్సు ఎక్కడ భ్రష్టమైపోతుందోనని ఆయన అరణ్యంలోనే మకాం పెట్టి, నేను ఇక్కడే భాగవతం పురాణం చెబుతాను, మీరే వచ్చి అడవికి వచ్చి విని చీకటి పొడిలో పండన్నాడు. దాంతో ఈ జనం అందరూ, పెద్ద దూరం కాదు కనుక 2 మైళ్ళు అంటే పెద్ద దూరం ఉంది, ఆ రోజుల్లో 2 మైళ్ళు క్షణాల్లో నడిచేవారు. ఇప్పుడంటే 4 ఫర్లాంగ్ దూరానికి ఆటో. అంటే మనకు బాగా శరీరాన్ని సుఖపెట్టడం అలవాటైపోయిందండి. సగం అనకూడదు కానీ ఈ శరీర శ్రమ పోవటం వల్ల మనుషులకు వచ్చే అనారోగ్యం అంత ఎంత కాదు, అది ఎప్పుడు పతనమే. కాస్త శరీరాన్ని దుఃఖపెట్టండి, కష్టపెట్టండి, ఏం పర్వాలేదు. ఏమవుతుంది? కొంప ములిగేది ఉంది, ఏం అవ్వదు. ఆరోగ్యం బాగుపడుతుంది. నడవకపోతే ఇలా అయిపోతాం, అడ్డంగా పెరుగుతాం. నడిస్తే చక్కగా ఉంటాం, సన్నగా. శరీరాన్ని ఎంత సుఖపెడితే అంత నాశనం చేస్తుంది మనల్ని. అందుకే భోగే రోగ భయం. ఏమన్నారు? భోగములు ఎక్కువైపోతే రోగాలు వస్తాయి. కాబట్టి శరీరాన్ని కొంచెం ఏం చేయాలంటే మనం సుఖపెట్టాలండి. ఎప్పుడు సుఖపెట్టాలి? దుఃఖ పెట్టడం ద్వారా, అంటే వ్యాయామం చేయడం ద్వారా శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అందుకని ఆ రోజులు అందరూ కాలినడకన హుటాహుటిన తుంగభద్రా నదీ తీరములో ఉన్న అరణ్యంలోనికి వెళ్ళి ఆ మహాత్ముని ద్వారా పురాణాదులు విని తరించేవారు. ఆత్మదేవుడు కూడా పురాణానికి వెళ్ళాడు. ఒక రోజున పురాణం అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక వెళ్ళి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. సిద్ధపురుష మహాముని రక్షించన్నట్ట. ఏం రాయినా నీకేమి కష్టం వచ్చిందన్నాడు యోగి. పెళ్ళి చాలా కాలం అయిపోయిందండి, పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే ఎన్నుంటే లాభం ఏమిటి? పక్షులకు కూడా పిల్లలు ఉంటున్నాయి, జంతువులకి పిల్లలు ఉంటున్నాయి, నరజంతువుని నాకు మాత్రం పిల్లలు లేకుండా పోయారు అని తన కష్టం అంతా చెప్పుకొచ్చాడు పాప ఆయన. ఆయన వాడి జాతకం చూసి, నీ జాతకం ప్రకారంగా పిల్లలు పుట్టే యోగం లేదు నాయన, నీ జాతకం అంతే, నీ కర్మ అంతే. పిల్లలు ఎప్పుడు పుడతారు?
రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా.
రుణం ఉంటేనే పశువులు మన ఇంట్లోకి వస్తాయి. పూర్వం కుక్కకి మనం రుణం ఉంటే ఆ కుక్క మన ఇంట్లో చేరి మన తిండి తగ్గదింటుంది. కుక్కే మనకు రుణం ఉంటే దానికి మనం ఏం పెట్టకపోయినా, అరటికాయ ముక్క కూడా పెట్టకపోయినా పాప అలా ఎంగిలి మెతుకులు తింటూ కాపలాగా వస్తుంది. కుక్క మనకు రుణమా, మనం కుక్కకి రుణమా అంటే దాని ప్రవర్తన మన ప్రవర్తన బట్టి చెప్పచ్చట. ఒక్కొక్క ఇంట్లో కుక్కకి ఎంత అన్నం పెట్టడవడు, అయినా ఆ ఇల్లు ఒకలకుండా బౌ బౌ అని వచ్చేవాడిని రానివ్వకుండా కాపలాగా వస్తుంది. అంటే ఈ కుక్క గారు ఈ యజమాని గారికి పూర్వం రుణపడ్డాడనమాట, వీడి డబ్బులు ఎత్తుకుపోయాడు, ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవడానికి కుక్క అయి పుట్టాడు. ఒక్కొక్క ఇంట్లో కుక్క అస్సలు కిక్కురు మందు, బౌ అని కూడా మరొక దొంగడు వచ్చిన, అయినా వీడు నా తల్లి రావే కుక్క ఇదిగో వంకాయ ముక్క అని దానికి నెత్తి మీద పెట్టి తన పరుపు మీద పడుకోబెట్టి ఏసీ కారులో తిప్పుతాడు. అంటే ఈ కుక్కగారికి ఈయన రుణం ఉన్నాడు. ఈ కుక్క డబ్బులు ఎవరు పూర్వం లాగేసి ఉంటాడు చెప్పబెట్టకుండా. అందుకని ఆ కుక్కగారిని ఇంట్లో పెట్టి చక్కగా ఏసీ రూమ్లో పెట్టి చూసుకుంటాడు. కాబట్టి ఎవరికి ఎవరు రుణమో తెలిసిపోయిందిగా. ఈ రుణానుబంధం ఉంటేనే పశువులు వస్తాయి ఇంట్లోకి, ఆవులు గేదెలు కుక్కలు నక్కలు కోళ్ళు మేకలు గొర్రెలు ఇవన్నీ రుణానుబంధమే. ఇక భార్య భర్త వీళ్ళు అంతే, భార్యామణి భర్తకో భర్తగారు భార్యకో రుణం ఉంటే వాళ్ళు భార్యాభర్తలు అవుతారు. భార్యగారు భర్తకు రుణం ఉన్నారనుకోండి పూర్వజన్మలో, ఈ జన్మలో ఆవిడే ఉద్యోగం చేస్తుంది, ఆవిడే పెన్షన్ బాగా తెస్తుంది, ఈ మొగుడికి అడ్డమైన చాకరీ చేస్తుంది, దిక్కుమాల వాడి ఇంట్లో కూర్చొని తింటాడు వేళకి, అంటే ఈవిడ వీడికి రుణం. కొన్ని ఇళ్లలో భర్తగారి భార్యకు రుణం ఉంటారు. అంటే ఏమంటారన్నమాట, ఈ భర్తగారు భార్య సొమ్ము ఎప్పుడో పూర్వజన్మలో తిని ఉంటాడు, ఇప్పుడు భార్య ఇంట్లో అలా కూర్చుని ఉంటే ఈయనే కాఫీ పెడతాడు, ఈయనే ఇడ్లీ వండుతాడు, ఈయనే ఉద్యోగం చేస్తాడు, ఆరికి ఆవిడకి జడ కూడా వేస్తాడు, తలంటుతాడు, అన్నీ చేస్తాడు, ఆవిడ బట్టలు కూడా ఉతుకుతారండి కొంతమంది. కాబట్టి పశుపత్ని అక్కడికి ఈ రెండయ్యాక సుత, పిల్లలు కూడా అంతే. సుతా శబ్దం మనకు ఆకారాంత స్త్రీలింగం అయ్యి ఉండొచ్చు, అకారాంత పుల్లింగం అవ్వచ్చు, సమాసం కనుక. కొడుకైనా కూతురైనా వీళ్ళు కూడా రుణానుబంధమే. పూర్వజన్మలో తల్లిదండ్రులు కనుక ఈ పిల్లలకు రుణం ఉంటే పిల్లల్ని శుభ్రంగా ఇంట్లో కూర్చోబెట్టి చదివినా చదవకపోయినా ఆస్తులు బాగా పోగేసి వీడు గుండిపోటు తెచ్చుకుని ఆస్తి వాడికి ఇచ్చి వీడు చచ్చిపోతాడు. ఈ ఆస్తిని వీడు ఇష్టం వచ్చినట్టు ఈ గంపిడాస్తి తగలేస్తాడు. అంటే ఈ తల్లిదండ్రులు పిల్లలకు రుణం. లేదా ఒక్కో చోట తల్లిదండ్రులు ఏమి చేయరా, పిల్లలు ఏమి సంపాదించేస్తారండి, ఆ తండ్రిని తల్లిని ఇంట్లో కూర్చోబెట్టి ప్రేమతో పోషిస్తారు, యావజ్జీవితం పోషిస్తారు. అంటే ఈ పిల్లలే తండ్రికి రుణం. ఇంకా ఇళ్ళు కూడా అంతే, మనకి ఎక్కడ ఎంత రుణం ఉంటే అక్కడ ఉంటాం. ఈ గది మనకి 7 రోజులు రుణం కనుక మనం ఇక్కడ ఉన్నాం, మన ఇళ్ళు మనకు రుణం కనుక మనం అక్కడ ఉంటున్నాం. రుణం లేకపోతే ఇల్లు ఎక్కువ కాలం నిలబడదు, అమ్మేసుకుని ఇంకో చోటకి పోతారు. ఒక ఆయన ఉన్నాడు వైజాగ్లో, ఇప్పటికి 6 సార్లు అపార్ట్మెంట్ అమ్ముకున్నాడు, కొండం అమ్మడం కొండం అమ్మడం, 2 నెలలు ఉండడం అమ్మడం. ఏమిటంటే ఎక్కడ రుణం లేదు ఆయనకి, అదో దారుణం. కాబట్టి దీనివల్ల ఇంట్లో ఉండలేడు వాడు. ఇంకొక కర్మ ఏమిటో తెలుసా, ఒక్కొక్కటి ఇల్లు కొన్న వెంటనే వాడికి ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే వాడికి సొంత ఇంట్లో ఉండే యోగం లేదనమాట, వాడికి మళ్ళీ అద్దె పంపే నుదుట రాశాడు బ్రహ్మ. కాబట్టి రుణం లేకపోతే బంగారంలో ఇల్లు ఉంటుంది, వీడు మాత్రం బయట అద్దె ఇంట్లో ఉంటాడు. కొంతమంది అద్భుతంగా ఇల్లు కడతారు, ఆ ఇంట్లో ఉంటే మనకేం వస్తుందండి అని దాన్ని అద్దెకిచ్చి వీడు మళ్ళీ ఓ దిక్కుమాలడు కదా ఒకటి అద్దెకి తీసుకుని ఆ అద్దెతో దీన్ని పోషించుకుంటూ బతుకుతాడు. ఇవన్నీ కర్మలు. నీకు కూడా అలాంటి రుణం ఏదన్నా ఉంటే కొడుకు పుట్టేవాడు, రుణం లేదు కనుక నీకు పిల్లల యోగం లేదు అనగా మీరేం చేస్తారో తెలియదు, మీరు సిద్ధులు యోగులు మహాత్ములు, నాకు మాత్రం సంతాన ప్రాప్తి ప్రసాదించండి, పిల్లలు లేక నేను బతకలేనన్నట. ఎన్ని చెప్పినా వినలేదు, మరొక్కసారి చెబుతున్నారు మీరు. కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినం బులు చింత నందనుల్వడమిన ఆయువు బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కలిగి తను నోలి భజం పని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. కొడుకులు పుట్టకపోతే పిల్లలు లేరు అని కొంతకాలం బాధ, తీరా కొడుకులు పుట్టాక ఈ కొడుకులకు ఆయుర్దాయం ఉంటుందా లేదా, బతుకుతాడా లేదా, బలం ఉంటుందా లేదా అని కొంతకాలం బెంగెట్టుకుంటాడు. వీడికి ఆయువు బాగున్నది, ఆరోగ్యం బాగున్నది, బలం కుదిరింది, ఇప్పుడు వీడు చదువుతాడా లేదా అని కొంతకాలం బెంగ. సరే విద్య కూడా పెరిగాక ఈ పిల్లవాడికి తగిన ఉద్యోగం వస్తుందా లేదా, అది కూడా అమెరికాలోనే వస్తుందా లేదా, అది కూడా నార్త్ కరోలినాలోనో ఫ్లారిడాలోనో న్యూయార్క్లోనో అయితే ఇంకొంచెం బాగుంటుంది, శాన్ ఫ్రాన్సిస్కో అయితే ఇంకా బాగానే ఉంటుంది, పోనీ ఉద్యోగం కూడా బ్రహ్మాండంగా వచ్చింది. వచ్చిన తర్వాత ట్రంప్ దెబ్బకి దొంప తెగదు కదా, వీడికి మళ్ళీ గ్రీన్ కార్డు వస్తుందా లేదా, ఆ తర్వాత పెర్మనెంట్గా రెసిడెన్స్ వస్తుందా లేదా, సిటిజన్షిప్ అనుకుంటాడు. అది వచ్చాక ఈ కుర్రాడికో లేకపోతే అమ్మాయికో మంచి భార్య వస్తే బాగుంది అనుకుంటారు. ఈ అబ్బాయికి మంచి భార్య రావాలి. భార్య కూడా ఎలాంటి భార్య రావాలి? మొగుడు కొట్టినా తిట్టినా కిక్కును మరకుండా అస్సలాం అలైకుం అనే భార్య రావాలి. అత్తమామలకి బాగా సేవ చేయాలంటే కట్నం తేవాలట. కట్నంగా మళ్ళీ కాస్త కాస్త కాదు, విశాఖపట్నమే ఇచ్చేసిన వాళ్ళకి తృప్తి తీరదు. ఇవన్నీ అయిన తర్వాత పెళ్ళయ్యాక తీరా కర్మగాలి ఈ కోడలు మెడబట్టుకు వేటికి గెంటితే తను ఓలి భజింపని చింత, అయ్యో మా కోడలు మమ్మల్ని గెంటిందండి చూడటం లేదనే వెంగ. తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. ఇలా తండ్రికి మహాబాధ కలిగించే ఈ పుత్రులు శత్రువులు కాక మిత్రులా. కాబట్టి ఎందుకు వచ్చిందయ్యా ఈ పిల్లలు కూడా వదిలేయి, హాయిగా సుఖంగా ఉండు అనగా మరి స్వర్గము అన్నాడు. ఎవడు చెప్పాడు నీకు పిల్లలు లేకపోతే స్వర్గం ఉండదని? అది ఒక్క నరకం నుంచి విముక్తికి మాత్రమే పుత్రులు కావాలి. పుత్తు అని ఒక నరకం ఉన్నది. పుత్తు నామ పున్నామ పున్నామ్నో నరకాత్రాయితి పుత్ర. ఒక నరకం ఉన్నది, దానికి పుత్తు అని పేరు. ఈ నరకము నుంచి రక్షించువాడు గనక పుత్రుడు అన్నారు. కొడుకు ఏం చేస్తాడు? తండ్రి చచ్చిపోయాక శ్రద్ధగా 12 నెలలు మాసికం పెడతాడు, సంవత్సరీకం పెడతాడు. ప్రతి సంవత్సరం తద్దినం పెడితే అప్పుడు ఈ పుత్తునే నరకం నుంచి తండ్రి ఉద్ధరింపబడతాడు. అసలు ఆ నరకానికి ఎందుకు వెళ్ళాలి అంటే, గురుద్రోహి మిత్రద్రోహి భ్రాతృద్రోహి ప్రపాతయేత్. ముందు గురువుని తిట్టేవాళ్ళు, ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, పురాణం బాగానే ఉందని బయటికి వెళ్ళి వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట అంటారే చేతులు ఊపేవాళ్ళు. ఇలాంటి గురుద్రోహులు మిత్రద్రోహులు, సోదరులను చంపి ఆస్తిలు అక్కునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఈ పున్నామ నరకంలో పెడతారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టక బాధ పెట్టేవాళ్ళు ఈ నరకంలో పెడతారు. తల్లికి సేవ చేసిన వాడికి పున్నామ నరకము రాదు రాదు రాదు. లేవగానే తండ్రికి నమస్కరించుకున్న వాడికి పుత్తనే నరకం రాదు. కాబట్టి కొన్ని పనులు చేయటం వల్ల నరకం వస్తుంది, ఆ పనులు నువ్వు చేయకు, అప్పుడు నీకు నరకం బాధే లేదు. పుత్రులు లేకపోతే నరకం వస్తుందని చెప్పిన వాడు ఉట్టి భ్రమది. అది కేవలం ఈ పున్నామ నరకం గురించి మాత్రమే చెప్పారు. అందుకే కాళహస్తీశ్వర శతకంలో దూర్జీటి అద్భుతమైన పద్యం రాశాడు తెలుసా మీకు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి కొడుకులు లేరని బెంగపెట్టుకోకండి, అసలు పిల్లలే లేరని బెంగెట్టుకోకండి. కొడుకుల్ పుట్టరటం చునేడ్తురు అవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేసున కనేకుల్ వారిచే ఏ గతుల్ పడశం, పుత్రులు లేని ఆ సుకునకుల్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబు అపుత్రకునకుల్. శ్రీకాళహస్తీశ్వర కొడుకులు పుట్టరని కొంతమంది అవివేకులు అన్నాడు ఆయన. తెలివి తక్కువ వాళ్ళు ఏడుస్తారు, మూర్ఖులు ఏడుస్తారు, మాకు పిల్లలు లేరు కొడుకులు లేరండి. జీవితం మీద వ్యర్థమైన భ్రాంతి వల్ల ఆశ వల్ల ఏడుస్తున్నారు వాళ్ళు. ఏ కౌరవేశ్వరుడికి కొడుకులు పుట్టలేదు, ధృతరాష్ట్రుడికి బోలెడంతమంది పిల్లలు, ఒక్కడు బతికాడా? అంతా చచ్చారు. వాళ్ళు ఎవరన్నా పిండం పెట్టారా? ఈ తండ్రి కొడుకు పిండం పెట్టాడు చివరికి. అసలు సుకుడను ఒక ఆయన ఉన్నాడు, యావత్ జీవితం బ్రహ్మచారి, ఆయనకి పిల్లలే లేరు. పిల్లలు లేని సుఖ మహర్షికి మోక్షం రాలేదా? కాబట్టి అపుత్రకునికి మోక్షం రాదు అని అనుకోవడం అజ్ఞానం. ఇందాక నేను చెప్పినట్టుగా సరిగ్గా అర్థం కాదు వీడికి. పున్నామ నరకం నుంచి రక్షించడం కోసం మాత్రమే పుత్రుడు కావాలి. ఆ నరకానికి వెళ్లకుండా ఉంటేలా చూసుకుందాం మనం, అంటే కొన్ని పాపాలు చేయకుండా ఉందాం. జీవితంలో ఎప్పుడు గురువుని తిట్టకండి, జీవితంలో ఎప్పుడు అన్నగారికి విషం పెట్టి ఆస్తులు అక్కోకండి, అన్నకో తమ్ముడికో మొత్తం మీద మిత్రద్రోహం చేయకండి. ఇవి చేయకుండా ఉంటే, తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే, సేవ చేస్తే ఇక మీకు ఎందుకు అనరకం వస్తుంది రాదు. సులభోపాయం తల్లికి తండ్రికి రోజు నమస్కరించడం. వాళ్ళు ఎవరైనా అవనండి, హిరణ్యకశిపుడు అవనివ్వండి ఆ తండ్రి, తండ్రిగా మాత్రం ఒక నమస్కారం చేయండి. అలాగే ఆయన చెప్పిన పిచ్చిపూలు చేయకండి వాళ్ళు, కేవలం తండ్రిగా గౌరవించండి, ఆయనకి చేయవలసిన సేవ చేయండి, అప్పుడు ఆ నరకమే రాదు. అందువల్ల నా తండ్రి హాయిగా ఇంటికి వెళ్ళి నువ్వు మీ ఆవిడ సాక్షాత్తు భగవంతుడు నారాయణుడే మీ కృష్ణుడు అనుకోండి, సుఖంగా జపం చేసుకోండి, తినండి, పద్మాగర్ గారు ఎప్పుడైనా పురాణం చెబితే వినండి, మళ్ళీ బయటికి వెళ్ళాక ఆయన తిట్టకండి, మీకు నరకం రాదు, మోక్షానికి పోతారు అనగా నాకు అదంతా అనవసరం, నాకెందుకో మిమ్మల్ని పట్టుకుంటే సంతానం కలుగుతుంది అనిపిస్తుంది, నాకు కొడుకు కావాలన్నాడే. నీ కర్మ ఎంత చెప్పినా వింటలేదు కదా అనుకున్నాడు ఈయన. ఈ కొంతమంది అంతేనండి శిష్యులు, ఏమంటే మీరు ఏం చెబితే చేస్తామంటారు, చివరికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు అనుకున్నది వాళ్లే చేస్తారు, ఇంకా వాళ్ళు ఎవడు బాగు చేయగలుగుతాడు. దానికి ఉదాహరణ ఈ ఆత్మదేవుడు. ఇటువంటి శిష్యులు ఈ ప్రపంచంలో ఎవడూ బాగు చేయలేడు. అందుకని ఏం చెప్పారో తెలుసా, మూర్ఖస్య నాస్తి ఔషధం, మూర్ఖునికి ఔషధం లేదట. దండే హుతభుక్, ఏదన్నా సరే ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక దండం ఉందట. ఎలాగా అంటే చెప్పారన్నమాట, జలములనగ్ని, అగ్ని బాగా ప్రజ్వలితే నీళ్లు పోస్తే చల్లారిపోతాయి. ఛత్రమున చండమయూకుని, గొడుగు వేసుకుంటే ఎండబాధ తగ్గించుకోవచ్చు. ఇక దండతాడనంబుల వృషగర్ధబంబులను, ఒక ఎద్దు గాడిద ఈ రెండు మన మీదకి దాడి చేస్తే కర్రొచ్చుకుని ఒక్క తండు తన్నితే అవి పారిపోతాయి. కాబట్టి దెబ్బలు కొడితే దున్నపోతు మీద పడ్డం మానేస్తుంది, ఆబోతు మీద పడదు, గాడిద తన్నేది కూడా దాని కాలి మీద ఒట్టించుకుంటే పారిపోతుంది. చెలగెడు రోగం ఔషధముచే, రోగం పెరిగిపోయినప్పుడు ఏం చేస్తాం, పులకరింతగా ఉందండి, జ్వరంగా ఉందండి, అదేం కర్మగానండి వచ్చినప్పటి నుంచి అంటారే, దానికి ఔషధం వేస్తే తగ్గిపోతుంది. చెలగెడు రోగము ఔషధముచే విషము తగు మంత్రయుక్తి, విషం శరీరంలోకి పెడితే మంత్రం వేస్తే పోస్తుంది. ఇమ్ముల తగ చక్కజేయనగు మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే, అన్నిటికీ ఔషధం ఉందిట. మూర్ఖుడి మూర్ఖత్వానికి మాత్రం ఆర్కలేదు, ఎందుకంటే వాడు మూర్ఖుడు, వాడికి అర్థం కాదు గురువు చెప్పిన మాట. ఇంకా వాడికి ఏం చెబుతావు నువ్వు, నువ్వు ఎన్ని చెప్పినా వాడు ఏమనుకుంటే అదే అనుకుంటాడు. అందుకే ఈ శ్లోకానికి మూలం, ఈ పద్యమునకు మూలంలో సంస్కృతంలో మూర్ఖస్య నాస్తి ఔషధం అన్నాడే. ప్రస్తుతం ఆ మూర్ఖత్వం వీడిని పట్టుకుని కావలసిందే కొడుకు, మీరేం చేస్తారో చెయ్యండి అన్నాడు. అప్పుడు ఆయన ఇలా చెయ్యి చాచగానే ఆయన కూర్చున్న చెట్టు మీద నుంచి ఒక పండు చేతిలో పడింది. నిజానికి ఆ చెట్టు మర్రి చెట్టు, మర్రి చెట్టు నుంచి మామిడి పండు తెప్పించాడు ఆయన. అందుకే వాళ్ళని సిద్ధులు అంటారు. ఈ పండు మంత్రించి, ఈ పండు నీకు ఇస్తున్నాను, ఈ పండు నీ భార్య చేత తినిపించు, మీ భార్య ఈ పండుని పూజామందిరంలో పెట్టి పరమాత్మకు ఒకసారి సమర్పణ చేసి ఉదయం స్నానానంతరం భక్తితో కళ్ళకద్దుకొని పండు తిందా, ఏడాది తిరిగేలోపు పండులాంటి కొడుకు పుడతాడు. అయినా మళ్ళీ చెబుతున్నాను, నీకు జాతకరీత్యా యోగం లేదు, నీకు కొడుకు పుట్టినా నీకు సుఖం ఉండదు, నీ బాధపడలేక ఈ పండు ఇస్తున్నాను పట్టుకుపో, దీంతో నీ జీవితం ఫ్రూట్ఫుల్ అవుతుందో బ్రూట్ఫుల్ అవుతుందో తెలియదు అనగానే గురువుగారు ఆయన దండం పెట్టేసి ఆయన దగ్గర ఒక రెండు రాగి డబ్బులు పెట్టి ఇంటికి వచ్చేసాడు. రాగానే భార్యని పిలిచాడు. ఏమేవో ధుంధులి అనగానే వాడు పరిగెత్తుకొచ్చింది, ఏమిటయ్యో ఆనందం అని. ఇంకా మనకు కొడుకు పుట్టబోతున్నాడు వచ్చి అనగానే వీడికి గుండెలో బాంబు పడిపోయింది. ఎలాగండి అంది. స్వామీజీ ఒక ఆయన కనబడ్డారు, పండిచ్చారు, ఈ పండు రేపు ఉదయం దేవుడి దగ్గర పెట్టి స్నానానంతరం తినవే, ఇక మన కొడుకు పుడతాడనగానే అలాగేనండి అని ఈ పండు తీసుకెళ్ళి బీరువాలో పెట్టి గడ్డం కిందలా చేపెట్టుకుని కొత్త పెళ్లి కూతురులాగా. ఇక ఈవిడికి ఒకటే బెంగ, ఏమిటా బెంగ, ఈ పండు తింటాను, నిజంగా స్వామీజీ దగ్గర మహిమ ఉంటే ఈ పండు వల్ల నేను గర్భం ధరిస్తాను. గర్భవతులకి చాలా ఇబ్బందులు ఉంటాయట, ఏమన్నా తింటే అరగదన్నారు, వాంతులు వస్తాయట, అసలే వాంతి అంటే నాకు భయం, తర్వాత గర్భం పెరిగే కొద్దీ నీరసం పెరుగుతుంది, తీరా ప్రసవ సమయంలో బిడ్డ అడ్డం తిరిగితే బిడ్డ మాట ఎలా ఉన్నా నేనే అడ్డం తిరుగుతానేమో, పైకి పోతానేమో, పిల్లాడు పుట్టేశాడు అనుకుందాం పోని అడ్డం తిరగకుండానే దైవవశాత్తు ప్రసవం సక్రమంగా అయితే ఆ తర్వాత బొజ్జ అలా సాగిపోతుందిట. అలా బొజ్జ సాగిపోయి పైన ముడతలు ఉంటే అసహ్యం కదా, చక్కగా లోపలకుండి ఎప్పుడు చూసినా పొడుచు పిల్లలా కనబడే స్త్రీలు ఎంత అదృష్టవంతులు. పిల్లలు పాలు తాగితే సౌందర్యం తగ్గిపోతుందిట. అమ్మ బాబోయ్ ఎలా నా బతుకు అని పాప ఆవిడ ఆలోచనలో పడిపోయింది. ఇదో పిచ్చి ఆలోచన. ఇలాగే స్త్రీలందరూ అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, పురాణాలు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. పాప ఈ వెర్రిదిలా అనుకుని గండం నుంచి ఎలా బయటపడదామా అనుకుంటూ ఉండగా దాని అదృష్టం అర్ధరాత్రి వేళ వాళ్ళ చెల్లెలు వచ్చింది. అక్కడికి దగ్గరగా ఒక 10-12 మైళ్ళ దూరంలో వాళ్ళ చెల్లెలు ఒక ఆవిడ ఉంది. ఆ చెల్లెలు గారు వచ్చారు. చెల్లి రావడంతో అక్క అంది. ఇదేమిటి నేను ఏడవలసింది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే నీ సంగతి ఏమో తెలియదేవు, నాకు సంగతి నీకు తెలుసు కదా, మీ ఆయన కోటీశ్వరుడు, పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది, స్థలం ఉంది, ఇళ్ళున్నాయి, నన్ను మా నాన్న మా ఓ దరిద్రుడికి అంటగట్టాడు. పాపం ఈ చెల్లిని పత్రం పట్టుకెళ్ళి పేదవాడికి అంటగట్టాడు. తెలుసో తెలియకో సంబంధం వచ్చింది వాడు దరిద్రుడు. వాడేమో ఏ రోజు డబ్బులు ఆ రోజు తెచ్చుకుని నానాయాత్రపడి బతికేవాడు. వాడు చదువు పెద్దగా లేదు. సరే పేదవాడి గురించి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొత్తగా చెబుతున్నాం ఉంది అక్కగారు. ఇప్పుడు నాకు మరో కష్టం వచ్చింది, ఇప్పటికే నాకు 16 పిల్లలు పుట్టారు ఏడాదికి ఒకళ్ళ చొప్పున, అందులో 16 14 12 ఏమో కూతుళ్ళుట, మిగతా వాళ్ళు కొడుకుళ్ళ. సంవత్సరం సంవత్సరం గండమే, ఇంత డబ్బు ఉంది నీకు ఒక్క కొడుకు లేడు, నాకు తిండికి గతి లేదు, రామచంద్ర ప్రభు నాకు వద్దంటే సంతానం. ఈ పిల్లలతో పడలేక నేను ఏడుస్తుంటే మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ మళ్ళీ గర్భవతినయ్యా అంటే నేను ఈ పిల్లవాడిని ఎలా పెంచాలో తెలియటం లేదు నాకు. ఒకటే బెంగగా ఉంది నాకు, ఇప్పుడు పిల్ల 2 నెలలు 3 నెలలు వచ్చేసింది వాడికి ఎలా అని బెంగ పెట్టుకున్నాను. ఈ కథను మాత్రం మీరు శ్రద్ధగా వినండి, ఎక్కడ కదలకుండా అటు సూర్యుడు ఇటు పడుతున్నా ఈ కథ మాత్రం పూర్తిగా వింటేనే మీకు భాగవతం యొక్క సారాంశం తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియక నీ దగ్గరికి సహాయం కోసం వచ్చానని కానీ చూసావా, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీత ఉన్నారు, నీకు మళ్ళీ కడుపు వచ్చింది నీ బాధ, ఈలోపు మాయను నాకు ఒక గండం తెచ్చిపెట్టాడు, ఓ పండు పట్టుకొచ్చాడే బాబు, ఈ పండు తింటే నాకు కొడుకు పుడతట, నాకేమో ఈ సంతానం ఇష్టం లేదు, నాకు లేని తంట అంది అక్కగారు. అప్పుడు ఈ చెల్లెలు మంచి మేధావి, అక్కోయే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది, నాక ఈ పిల్లల బాధ ఎక్కువైపోయింది, నీక పిల్లలు వద్దనిపిస్తోంది, కాబట్టి ఏం చేద్దాం, ఈ పండుని తిన్నాను అని మీ ఆయన దగ్గర అబద్ధం చెప్పి, నాకు కడుపునే విషయం నాకు మా ఆయనకి తప్ప ఎవరికి తెలియదు, మా ఆయన నేనేం చెబితే చెబుతూ వింటాడు, నోరు ముసుగు కూర్చోబెట్టి కూర్చుంటాడు, స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్. మా ఆయనకి డబ్బులు లేకపోయినా భార్యని గౌరవించడం తెలుసు. అందువల్ల ఏం చేద్దామంటే నేను మీ ఆయన దగ్గరికి వెళ్ళి, మా అక్కండి మీరిచ్చిన పండు తిందండి, అదేంటో తినగానే వెంటనే కడుపు వచ్చేసిందండి, ఒకటే వేవిళ్ళ బాధ అండి అని చెబుతాను. అప్పుడు ఆయన ఏం చేద్దామంటాడు, బావా బావా ఆలస్యంగా కానుపులు పొందేటటువంటి వాళ్ళకు కొన్ని కష్టాలు ఉంటాయి, కాబట్టి ఆవిడ నాతో పంపించి నేను జాగ్రత్తగా పోషిస్తాను, గర్భవతులు కొన్ని కోరికలు తీరుస్తాను, కాజాలు బాజాలు దద్దోజనం కట్టుపంగలు ఇవన్నీ పెట్టి పెట్టి అక్కని జాగ్రత్తగా చూసుకుంటాను, ప్రసవం అయ్యాక పిల్లవాడిని అక్కని పంపిస్తానంటాను, పిల్లలు పుడితే చాలనుకున్న బావగారు పిచ్చాడు కనుక నేనేం చెబితే అది వింటాడు, కాబట్టి నిన్ను నాతో రేపే పట్టుకుపోతాను ఎల్లుండో, నాతో రేపో ఎల్లుండో వచ్చేద్దు కానీ. ఆ తర్వాత ఏం చేద్దాం, మన ఇద్దరం మన ఇంటికి పోదాం హాయిగా, అక్కడ నేనేమో వేవిళ్ళ బాధ అనుభవిస్తాను, నువ్వు ఉట్టుట్టి వేవిళ్ళు నటించు, నాకు కొడుకో ఎవరు పుడితే వాళ్ళని నీ చేతిలో పెడతాను, ఆ పిల్లాన్ని నువ్వు పెంచేసుకో, నీకు ప్రసవ బాధ లేకుండా డైరెక్ట్గా కొడుకు వస్తాడు, అది నీకు సన్స్ట్రోక్. ఇక నాకు ఒక్కడైనా నా భారం నుంచి బయటపడతాడని ఆనందం కలుగుతుంది, ఒక్క కొడుకునైనా పెంచే బాధ్యత నాకు తగ్గుతుంది, నేను పోషించలేకపోతున్నాను, దీనికి బదులుగా మీ ఆయనకి చెప్పి మాకు ఏదన్నా ఓ 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు ఇప్పించవా అంటే, అమ్మయ్య మంచి మాట చెప్పేవి, నువ్వు చెల్లివి కాదే నా పాలిటి బంగారు వల్లివి అని చెప్పి కౌగులించేసుకుని ఎంతో ప్రేమతోటి ఆ పూటంతా దానికి బాగా తిండెట్టింది, ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకున్నారు. ఇలాంటి చెల్లి దొరికితే అక్కగారికి ఎంత అదృష్టమో మరి. సరే తెల్లారింది, ఈవిడ స్నానం చేసిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి ఏమండోయ్ అంది. ఏమిటి అన్నాడు ఆయన, మీరు తెచ్చిన పండుని దేవుడికి నైవేద్యం పెట్టానండి, ఆ నైవేద్యం పెట్టినటువంటి ఫలాన్ని నేను తిన్నాను అంటూనే బాబోయ్ ఓక్ ఓక్ కండ మొదలెట్టింది. ఓసిధుంధులి పండు తినగానే వాంతులు వస్తున్నాయి ఏమిటంటే, మరి స్వామీజీ మహిమా పండు మహిమా అందిట. ఆయన ఆశ్చర్యపోయి వెంటనే ఎలా గర్భం వచ్చిందంటే ఏం చెప్పనండి, పండు మహిమ స్వామి మహిమ అందిట. ఇంతలో ఈ చెల్లెలు గారు వచ్చారు, అక్కగారి చెల్లెలు, బావా బావా నీకు తెలియదే ఉంది, పెళ్ళై 16 తర్వాత మొదటిసారిగా అక్క పురుడు పోసుకోబోతోంది, ఈ సమయంలో ఇక్కడుంటే ఆవిడకి చాలా ఇబ్బంది, ఇక్కడ ఆడదిక్కు లేదు, పైగా నువ్వు మగాడివి నీకేమీ తెలియదు, లేటుగా కానుపులు పొందేవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను, నాతో మా ఇంటికి పంపేయి, ఆమెను పోషిస్తాను, పురుడు పోస్తాను, సంతానంతో నీ ఇంటికి పంపుతాను అనగానే, ఆహా మరదల నీలాంటి మరదలుంటే సంపద వరదల్లో వచ్చి పడిపోతుంది అని పొగిడేశాడు. బావగారు బావగారు కాస్త మరి అక్కగారి పోషణకి ఏదైనా ఇప్పిస్తారంటే 1000 రాసేశాను అన్నట్టు వాడు. నాకు కొడుకు కావాలి, దానికోసం ఏదైనా చేస్తాను, ఉన్న 5000 నేనేం చేసుకుంటాను, 1000 రాశానని కానీ ఢామని ముర్చిపోయింది ఆవిడ, కింద పడిపోయి ఆమె బావోయ్ బావా అవు పాల పోవా అనుకుంటూ పాపం ఇంటికి తీసుకుపోయి తనంటి. ఈ వెళ్ళేలోపు ఇప్పుడు అక్కగారు మళ్ళీ ఏముంది, ఏమే రేపు పొద్దున మనం మీ ఇంటికి పోతాం బాగానే ఉంది, మరి పండేం చేయనే బీరువాలో ఉంటే దొరికిపోతాం ఎప్పుడో ఒకప్పుడు, మా ఆయన చూశాడంటే కొంప ములిగిపోతుంది అనగానే, ఈ పండుగ మహిమ ఉందో లేదో ఎవడికి తెలుసు, గురువులు ఏదో చెప్పేస్తూ ఉంటారు అవన్నీ నమ్మేస్తామా. ఆ పండు దొడ్లో ఆవు ఉంది కదా, దానికి పెట్టేయండి. ఆవుకు పెట్టేశారు. మంత్ర మహిమతో తయారైన పండు అవడం వల్ల టెంకతో సహితంగా ఆవు మింగేసింది. వీళ్ళు హాయిగా వాళ్ళ దాని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆత్మదేవుడు ఇంట్లో ఉన్నాడు. అక్క చెల్లెళ్ళు చెల్లెలు గారి ఇంటికి పోయారు. అక్కడి నుంచి చెల్లెలు గారు ప్రతి వారానికి ఒక ఉత్తరం పంపేదట ఎవడో ఒకటి ద్వారా. బావా, అక్కగారి బజ్జ ఒక్క అంగుళం పెరిగింది, ఆవిడకి వాళ్ళ బూరెలు ఇష్టమైతే బూరెలు పెట్టాను, కాజాలు ఇష్టమైతే కాజాలు పెట్టాను, పులిహార పెట్టాను, ఇవన్నీ ఉత్తిత కబుర్లు. ఈవిడే తిందే అవన్నీ. మా అక్కకి పెట్టాను నేను, మా అక్కకి పెట్టాను అనేది. అక్కగారేమో హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకునేది. దానికి తోడు 1000 ఎకరాలు కూడా ఇచ్చాడు కాబట్టి తిరుగు లేకుండా ఉంది. అప్పటికే ఇవిడికి 3 నెలలు అవడం వల్ల 7వ నెలలో వెళ్ళిన 7వ నెలలోనే పిల్లాడు పుట్టాడు. అదేం చిత్రమో తెలియదు కానీ అక్కడ చెల్లెలికి కొడుకు పుట్టిన మరుసటి రోజు ఇక్కడ ఆవు ప్రసవించింది. ఆవుకి ఒక మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు అచ్చం మానవుడే, ఒక్క చెవులు మాత్రం ఆవు చెవుల్లో ఉన్నాయట. అందుకే వాడికి గోకర్ణుడు అని పేరు. ఇక అక్కడ చెల్లెలు గారు ఉత్తరం రాసింది, బావగారు బావగారు, అక్కగారు బంగారం లాంటి కొడుకుని కన్నది, ఆ కొడుకు అచ్చం మీ పోలికే, ఈయన పోలికిట, ఆ ముక్కు, ఆ డొక్క, ఆ కళ్ళు, ఆ శిరస్సు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి, మంచిది మీ వాడే మీ అబ్బాయే అని పొగిడేసింది. ఆయన ఆనందపడ్డాడు. ఇక్కడేమో ఆవుకి కొడుకు పుట్టాడు. ఈ కొడుకు ఆయన గోకర్ణుడు అని పేరు పెట్టాడు. కొద్ది రోజులకి తన మరదల కొడుకుని తన కొడుకేనని భ్రమించి తీసుకొచ్చాడు భార్యని, కొడుకుని తెచ్చాడు. ధుంధుని కొడుక్కి ధుంధుకారుడు అని పేరు పెట్టాడు. వాడికి ధుంధుకారుడు, వీడికి గోకర్ణుడు అని పేరు పెట్టారు. ఇద్దరు పిల్లల్ని కన్నబిడ్డల్లో పెంచాడు ఆయన. కానీ ఈ అక్కగారికి లోపల బాంబు పడిందండో ఈ ధుంధులకి. పండు తిని ఆవు కూడా ఒక పిల్లవాడిని ప్రసవించిందంటే ఈ పండు చాలా అద్భుతమైనది, కొంచెం పొరపాటు చేశానా అని కొంచెం బాధ కలిగింది. అయినా ఇప్పుడు ఏం చేయలేరు, ఒకసారి తప్పు చేశాక వెనక్కి వెళ్ళలేరు. అందుకే నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకసారి సంబాళించుకోకుండా వాగామంటే వెనక్కి తీసుకోలేము. అందు మాట అత్యంత భయంకరమైనదట. మీరు ఎన్నైనా చెయ్యండి, ధనం ఇస్తే వెనక్కి తీసుకోవచ్చు, కాలు దారితే తీసుకోవచ్చు, వాక్కు దారితే తీసుకోలేము. ఎంతోమంది వాక్కు వల్ల దెబ్బతిన్నారు. అందుకే వచనము దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దల దగ్గర జాగ్రత్తగా మాట్లాడకపోతే కొన్ని తరాలు నశించిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే అయ్యింది ఏదో అయ్యింది అనుకున్నది. ఇద్దరు పిల్లలకి ఉపనయనాదులు చేశాడు ఆయన. తానే స్వయంగా గాయత్రి మంత్రం ఉపదేశించాడు. ఆవు కన్నబిడ్డని కన్నబిడ్డలా పెంచాడు, ధుందుకారుణ్ణి కన్నబిడ్డలా పెంచాడు, ఇద్దరిని గురుకులానికి పంపాడు. అందులో ఆవు కన్నబిడ్డ గోకర్ణుడు మహాపండితుడైపోయాడు, వేద పండితుడైపోయాడు, జ్ఞాపక శక్తి పెంచుకున్నాడు, ఆయనకి తిరుగు లేకుండా ఉంది. ఈ ధుందుకారుడు చిన్నప్పటి నుంచి దుర్వ్యసనాల పాలైపోయాడు. రెండు కారణములు, వాడు నాన్నటువంటి వాడు, దానికి తోడు మోసం చేసి పిల్లవాడిని ఇంట్లోకి తెచ్చారు. ఆ కపటత్వం వల్ల ఈ కుర్రాడు చిన్నప్పటి నుంచి చుట్ట, బీడి, సిగరెట్టు, మద్యం, లోలత్వం, స్త్రీ లోలత్వం, ఒకటి అన్నీ వచ్చి పడ్డాయి. ఒక లోలత్వం కాదు, సకల దుర్వ్యసనముల పరాయణుడు అయిపోయాడు. ఎదురు తిరిగి తండ్రిని కొట్టేవాడు, ఈ ఆస్తిని తీసుకెళ్ళి పేకాట్లో తగలెట్టేవాడు. దాంతో తండ్రికి మా చెడ్డ బాధ కలిగింది. అనవసరంగా స్వామీజీ మాట వినిపించుకోకుండా కొడుకుని కన్నాను, ఈ కొడుకు నా నెత్తి మీద మొద్దులు పెడుతున్నాడు, ఎలా రా బాబు అని చాలా బాధపడిపోయాడు పాపం ఆయన. ఒకరోజున గోకర్ణుడిని పిలిచి, నాయన మీ అన్నయ్య సంగతి చూసావా, వాడు వ్యసనాల పాలైపోయాడు, వద్దురా అంటే నన్నే కొట్టేస్తున్నాడు, వీడిని అదుపులో పెట్టలేకపోతున్నాను, ఏం చేయాలో తెలియటం లేదు, వేదాధ్యయనం చేసి కష్టపడి సంపాదించిన నా ఆస్తి అంతా తగలెట్టేస్తున్నాడు, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనగా, గోకర్ణుడు జ్ఞాని గనక, ఒక స్వామి యొక్క దివ్య మహిమతో పుట్టిన కారణజన్ముడు గనక, ఆయన ఏమన్నాడు, నాన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో దుందుకారుణ్ణి ఎవ్వరూ బాగు చేయలేరు, నువ్విక్కడుండే కొద్దీ నీకు దుఃఖం తప్ప సుఖం లేదు, ఏదో జీవించావు, బ్రతికవు, కొడుకుని కన్నావు, నన్ను కొడుకులో పెంచావు, నాకు విద్యాభ్యర్థులు నేర్పించావు, ఇంకెందుకు నీకు ఈ సంసార భ్రాంతి, ఇది మాయామయమైన జగత్తు, ఇది విడిచి నాతో తీర్థయాత్రలకు రా, మనిద్దరం కలిసి ఈ తుంగభద్రా తీరం నుంచి తీర్థయాత్రలకు పోదాం, కాశీ, గయా, ప్రయాగ, కురుక్షేత్రం, ఈ తీర్థయాత్రలన్నీ చేసుకుంటూ సుఖంగా బతుకుదాం అనగా, నువ్వు చెప్పింది నాకు నచ్చింది, కాకపోతే నా భార్యను విడిచిపెట్టడం ధర్మం కాదు కనుక ఆవిడ్ని కూడా అడుగుతానని ఒక్కసారి భార్య దగ్గరకు వచ్చి, నేను ఈ కొడుకు దగ్గరికి ఉండలేను, ఈ కొంప గోడు వాడు వదిలేసి గోకర్ణుడితో తీర్థయాత్రలకు పోదాం అనుకుంటున్నాను, నువ్వు కూడా తీర్థయాత్రలకు వస్తావా, నీ బాధ్యత నాకు ఉంది కదా అంటే నేను రాను వీరుబండంది, నాకు కొడుకే కావాలంది. సరే నీ కర్మ ఇవన్నీ నీవే అని మొత్తం ఆస్తావుడికి ధారాదత్తం చేసి గోకర్ణుడిని వెంట పెట్టుకుని ఆత్మదేవుడు తీర్థయాత్రకు పోయాడు. చూసారా, వద్దురా అంటే బలవంతపు తగ్గినని తెచ్చుకున్నాడు ఈ కొడుకుని. పెద్దలు చెప్పిన మాట వినలేదు, ఏం సుఖపడ్డాడండి. చివరికి వీడితో కలిసి వెళ్ళిపోయాడు ఆయన. పరమ పవిత్రమైన కాశీ, కురుక్షేత్రం, గయా, ప్రయాగాదులు తిరుగుతూ దాన ధర్మాలు చేసుకుంటూ గోకర్ణుడు చెబుతున్న పురాణాలు, దివ్యమైన ఉపనిషత్తులు వింటూ పవిత్రంగా గడిపాడు. ఇంకా ఇక్కడ ఆయన అలా వెళ్ళగానే ఉన్న నాన్నగారి భయం పోయింది, సోదరుడి భయం కూడా లేదు. అందుకని రెచ్చిపోయాడు వీడు. ఆ ఊళ్ళో ఒక ఏడుగురు దరిద్రపు వేశ్యలు ఉన్నారు, వాళ్ళని ఇంట్లో మకా పెట్టించేశాడు, ఇంట్లోకి తీసుకొచ్చేసాడు డైరెక్ట్గా. వాళ్ళ కోసం తెగ తాగడం, మాంసం తినడం, దాంతోపాటుగా అప్పుడప్పుడు దొంగతనాలు కూడా మొదలెట్టాడు. ఇంట్లో ఉన్న డబ్బు అయిపోయింది, పొలాలు అయిపోయాయి. ఇప్పుడు ఈ వేశ్యలకు రోజు మద్యం తేవాలి, డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే వేశ్యల దగ్గరికి రానివరకు పొరపాటు కూడా లక్షలు లక్షలు లాక్కునేటటువంటి వాళ్ళు వాళ్ళు సామాన్యులే. అందుకని వాడు చీటికి మటుకి డబ్బు అంటే వీడి దగ్గర డబ్బు లేదు. వాళ్ళ ఇంట్లో పాతకాలం పోషాణం, ఆ పోషాణం నిండా పోలేడంత బంగారం ఉందిట. ఆ బంగారం ఆ పోషాణంలో మాత్రమే ఉంది, ఈ కోట్లు కోట్లు ఖరీచేసి బంగారాలు ఉండే రోజులు అవి. అందుకని వీడు రోజు అమ్మ దగ్గరకు వచ్చి ఆ బీరువా తీసి అందులో ఉన్న నగలిస్తావా లేదా అన్నట్ట. నేను ఇవ్వనంతే, ఆలోచించుకో, ఒక గంటలో నేను తాగి వస్తాను, వచ్చేసరికి బీరువా తీసావా, సరే సరే, లేదా బుర్ర రామకీర్తన పాడించి మరీ బీరువాలో ఉన్న డబ్బులు అప్పుకుంటాను అని బెదిరించి బయటికి పోయాడు. దాంతో ధుందులికి భయం వేసింది. వాడు రోజు కొట్టేస్తున్నాడు తల్లిని, మోకాళ్ళ మీద కొట్టేవట, చేతుల మీద, మోకాళ్ళ మీద, కళ్ళ మీద, ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు. మా ఆయనకి చేసిన ద్రోహం వల్ల ఈ దరిద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకుని నరకం అనుభవిస్తున్నానని ఏడ్చేది ఆవిడ. ఇప్పుడు వాడు మళ్ళీ వస్తానగానే వీడు వచ్చాడంటే చిత కొట్టేస్తాడు, తాగిన మేకల్లో ఎక్కడ కొళ్ళ పొడుస్తాడో తెలియదు. నేను ఈ బాధపడడం కంటే చచ్చిపోవడం మంచిదనుకుని కావాలని కసిగా ఈ బీరువత్తాళం కూడా బొడ్లో పెట్టుకుని నూతులో దూకి చచ్చిపోయింది. ఆ దొడ్లో పెద్ద బావి ఉంది, అందులో పడిపోయింది. వీడు వచ్చేసరికి తల్లి చచ్చిందని తెలిసింది. దిక్కుమాలేది, తాళం ఇవ్వకుండా పోయిందని తిట్టుకుని ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఆ బీరువాని ఎంత ప్రయత్నించినా పగలగొట్టలేకపోయాడు, బంగారం రాలేదు.